ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న చేను కబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మన కార్యక్రమంలో చిరుధాన్యాల ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల పొలాస 2వ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. వారి పాత్రలు మరియు పోషించిన వ్యక్తులు: శంకరయ్యగా రాజేష్, రాజయ్యగా సాయిరాం, నారాయణగా శివప్రసాద్, వ్యవసాయ అధికారినిగా శ్రీయ. ఈ చిరుధాన్యాలు ఏ రైతుకైతే తక్కువ భూమి, తక్కువ నీటి వసతి ఉన్నదో వారికి ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. వీటిలో కలుపు ఉధృతి తక్కువ ఉండడంతో పాటు పురుగులు మరియు వ్యాధుల యొక్క ఉధృతి కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో పంట సాగు ఖర్చు తగ్గడంతో పాటు రైతుకి అధిక లాభాలు వస్తాయి. శంకరయ్య, రాజయ్య మరియు నారాయణ వీరు ముగ్గురు కలిసి మాట్లాడుకున్న సంభాషణను ఇప్పుడు విందాం.
ఏమ్రా రాజయ్య, ఎలా ఉన్నావు?
నేను బాగున్నాను రా శంకరయ్య, నువ్వెలా ఉన్నావు?
నేను కూడా బానే ఉన్నాను రాజయ్య. ఈ మధ్య ఏంటి నారాయణ అసలు కనపడటం లేదు?
అవునురా శంకరయ్య, నేను కూడా అదే అనుకుంటున్నాను.
అప్పుడే నారాయణ అటువైపుకి వస్తూ ఉంటాడు.
అదిగో చూడరా రాజయ్య, నారాయణ వస్తున్నాడు.
అరే నారాయణ, ఇటు రారా.
ఏంట్రా నారాయణ, ఈ మధ్య అసలు కనిపించటం లేదు?
అసలు ఊరిలో ఉంటేనే కదరా శంకరయ్య నీకు కనిపించడానికి.
ఏమైందిరా నారాయణ, అసలు ఎక్కడికి వెళ్ళావు?
మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రికి తీసుకెళ్లాండ్రా.
అవునా నారాయణ, ఏమైందిరా మీ వాడికి?
వాడికి ఈ చిన్న వయసులోనే మధుమేహం వచ్చిందని డాక్టర్ చెప్పారా.
అవునా నారాయణ, ఈ చిన్న వయసులోనే ఆ జబ్బుతో బాధపడుతున్నాడా? దానికి కారణం ఏంటి?
వాడు తీసుకునే ఆహారంలో పోషకాలు తక్కువ ఉండడం వలనే అని డాక్టర్ చెప్పారా రాజయ్య.
అప్పట్లో మన పూర్వీకులు ఎంతో ఆరోగ్యంగా ఎటువంటి జబ్బుల బారిన పడకుండా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం చిన్న వయసులోనే అందరూ అనేక జబ్బులతో బాధపడుతున్నారు.
నిజమేరా శంకరయ్య, మన పూర్వీకులు చిరుధాన్యాల లాంటి పోషకాహారాలు ఎక్కువ తీసుకునేవాళ్లు, అందుకే వాళ్ళకి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేది.
అవునరా రాజయ్య, ఈ కాలంలో పోషకాలు కలిగిన పంటలను పండించడం కాకుండా ఎక్కువగా లాభాలనిచ్చే పంటలను పండిస్తున్నారు. అయినా చిరుధాన్యాలు, ఆహార ధాన్యాల్లో చిన్న గింజ కలిగిన గడ్డిజాతి పంటలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పండించడం లేదురా.
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం చిరుధాన్యాలు ఎక్కువ తీసుకోవాలి నారాయణ.
చిరుధాన్యాలు మన ఆరోగ్యానికి అనేక రోగాల బారి నుండి రక్షిస్తాయి, అందుకే ఇలాంటి పంటల్ని ఈ మధ్య కాలంలో ఎక్కువగా పండించాలిరా శంకరయ్య.
నువ్వు చెప్పింది నిజమేరా రాజయ్య, కానీ చిరుధాన్యాల లాభాలు మరియు దానిని పండించే విధానం మనకి తెలియదు కదరా.
నాకు తెలిసిన ఒక వ్యవసాయ అధికారిని ఉన్నారు, ఆమె దగ్గరకు వెళ్లి చిరుధాన్యాలను ఎలా సాగు చేయాలో తెలుసుకుందాం రా నారాయణ.
సరే మరి వెళ్లి తెలుసుకుందాం, పదండి.
శంకరయ్య, రాజయ్య మరియు నారాయణ ముగ్గురు కలిసి వ్యవసాయ అధికారిని దగ్గరికి వెళ్తారు.
నమస్కారం అమ్మా.
నమస్కారం. ఏంటి అందరూ ఇలా వచ్చారు, మీ సమస్య ఏమిటి?
మేడం, మన జీవన శైలిలో చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
నారాయణ, ఇప్పటి కాలంలో చిరుధాన్యాలను పండించడం చాలా తగ్గింది, అయినా మీరు వాటి గురించి ఎందుకు తెలుసుకుందామనుకుంటున్నారు?
అమ్మా, నా కొడుకు చిన్న వయసులోనే మధుమేహం బారిన పడ్డాడు. దానికి కారణం పోషకాలు తక్కువ కలిగిన ఆహారం తినడం వలనే అని డాక్టర్ చెప్పారు.
వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకే వీటిని ఎలా పండించాలో తెలుసుకోవాలని అనుకుంటున్నాము.
అవును రాజయ్య, మీరు అన్నది నిజమే. చిరుధాన్యాలలో పోషకాల శాతం ఎక్కువగా ఉంటుంది. మన పూర్వీకులు కూడా చిరుధాన్యాలను తినడం వలన రోగ నిరోధక శక్తిని పెంచుకున్నారు.
అందుకే మేడం చిరుధాన్యాల గురించి తెలుసుకోవడానికి వచ్చాం.
సరే శంకరయ్య, ముందుగా చిరుధాన్యాల గురించి మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
మేడం చిరుధాన్యాలు ఎన్ని రకాలు?
చిరుధాన్యాలలో ముఖ్యమైనవి 5 రకాలు. అవి జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, రాగులు. రాజయ్య,
చిరుధాన్యాలను పండించడానికి కావాల్సిన వాతావరణ అవసరాలు ఏమిటి అమ్మా?
ఇవి సమశీతోష్ణ వాతావరణాల్లో పండుతాయి. వీటికి 15 నుంచి 20 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత, వర్షాపాతం 27 నుంచి 75 సెంటీమీటర్లు కావాలి. నారాయణ,
మేడం ఇది కేవలం వర్షపు నీటితోనే సాగు చేస్తారా, లేదా నీటి పారుదలతో కూడా సాగు చేయవచ్చా?
ఇది వర్షపు నీటితో పండే పంట, కానీ పొడి ప్రాంతాలలో నీటి పారుదలతో సాగు చేస్తారు. ఇవి నీరు తక్కువగా లభ్యమయ్యే మెట్ట ప్రాంతాలలో కూడా పండిస్తారు. శంకరయ్య,
మేడం జొన్నలు ఏ మాసంలో విత్తుకోవాలి?
జొన్నల్లో 2 రకాలు ఉన్నాయి, అవి మాగిజొన్న, యాసంగి జొన్న. మాగిజొన్నను సెప్టెంబర్ మాసంలో విత్తుకోవాలి. యాసంగి జొన్నను అక్టోబర్ మొదటి వారం నుండి నవంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. రాజయ్య,
అవునా అమ్మా, మాగిజొన్నలో ఏమైనా ముఖ్య సమస్యలు ఉన్నాయా?
అవును నారాయణ, మాగిజొన్న సాగులో ముఖ్యమైన సమస్య కాండం తొలుచు పురుగు. ఆ పురుగు ఆశిస్తే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నారాయణ,
మేడం ఈ సమస్యకు పరిష్కారం లేదా?
ఉంది శంకరయ్య, దీని నివారణకు ఎకరానికి 4 నుంచి 5 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను కాండపు సుడుల్లో వేసుకోవాలి.
యాసంగి జొన్నలో ఏమన్నా సమస్యలు ఉంటాయా మేడం?
అవును రాజయ్య, యాసంగి జొన్నను అక్టోబర్ నెలల్లో వివిధ తేదీల్లో విత్తడం వలన మొవ్వ చంపు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
అవునా అమ్మా, మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి?
నారాయణ, ఈ మొవ్వ చంపు ఈగ ఆశిస్తే సైపర్మెత్రిన్ మందును పిచికారీ చేసుకోవాలి.
మేడం సజ్జకి కూడా ఇవే సాగు పద్ధతులా, లేక కొత్తవి ఏమైనా ఉన్నాయా?
శంకరయ్య, సజ్జ పంటను అక్టోబర్ నుంచి జనవరి 2 వారం వరకు ఎకరానికి 2 కిలోల విత్తనం చొప్పున విత్తుకోవాలి.
మేడం దీంట్లో ఏమైనా తెగుళ్ల సమస్య ఉంటుందా?
దీంట్లో విత్తనం ద్వారా సంక్రమించే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. వాటి నివారణకు 1 కేజీ విత్తనాలకు 6 గ్రాముల మెటలాక్సిన్ మందును కలిపి విత్తన శుద్ధి చేయాలి. రాజయ్య,
అమ్మా మరి ఈ పంటను ఏ పద్ధతిలో విత్తుకోవాలి?
నారాయణ, ఈ పంటను సాళ్ల పద్ధతిలో నాటుకుంటారు. వరుస వరుసకు మధ్య 45 సెంటీమీటర్లు, మొక్క మొక్కకు మధ్య 15 సెంటీమీటర్ల చొప్పున నాటుకోవాలి.
మేడం మరి రాగులను ఎలా సాగు చేయాలి?
రాగులను యాసంగి పంటగా నవంబర్ డిసెంబర్ మాసంలో ఎకరానికి 2 కిలోల విత్తనంతో 5 సెంట్లలో పెంచిన నారుమడిని సరిపోతుంది. శంకరయ్య,
మేడం మరి జొన్నల్లో సజ్జల్లో లాగా దీనికేమైనా విత్తన శుద్ధి చేసుకోవడం తప్పనిసరా?
దీంట్లో కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బెండజిమ్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. రాజయ్య,
అమ్మా మరి ఈ పంటను ఏ పద్ధతిలో విత్తుకోవాలి?
నారాయణ, ఈ పంటని వరుస సాళ్ల పద్ధతిలో వరుసకి వరుసకి మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకి మొక్కకి మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి.
మేడం మరి కొర్రలను ఎలా సాగు చేయాలి?
కొర్రలను అక్టోబర్ మాసంలో వేసుకున్నట్లయితే దంతే లేదా గుంటుకతో అంతర సేద్యం చేయాలి. కలుపు తీసిన తర్వాత ఎకరాకు 12 కిలోల నత్రజనినిచ్చు ఎరువు పైపాటుగా వేసుకోవాలి.
అమ్మా మరి ఈ విత్తనాలు ఎక్కడ లభిస్తాయి?
దగ్గరిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో, వ్యవసాయ పరిశోధన స్థానాల్లో, ఏరువాక కేంద్రాలలో, కృషి విజ్ఞాన కేంద్రాలలో, ఇంకా వీటి అనుబంధ సంస్థల్లో, వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో దొరుకుతాయి. నారాయణ,
మేడం పంట కాల పరిమితి ఎంత మేడం?
విత్తనం విత్తిన 70 నుంచి 90 రోజుల తర్వాత పంట చేతికి వస్తుంది. శంకరయ్య,
వీటి యొక్క పంట దిగుబడి ఎంత వస్తుంది మేడం?
1 ఎకరానికి 10 నుంచి 12 క్వింటాల దిగుబడి వస్తుంది. మార్కెట్ ధర 1 క్వింటాల్ కి 3,500 నుంచి 4,000 వరకు ఉంటుంది. రాజయ్య,
అమ్మా మరి పంటని ఎలా నిల్వ చేసుకోవాలి, అలాగే ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి?
వీటిని వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నందు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు వీటిని అమ్ముకోవాల్సి ఉంటుంది. దీని కారణంగా దళారీల దోపిడీ తగ్గుతుంది, అలాగే రైతుకి అధిక లాభాలు వస్తాయి. వీటిని విత్తన గోదాములలో నిల్వ చేసుకుంటాం. నారాయణ,
మేడం వీటి యొక్క లాభాలు ఏంటి మేడం?
వీటిని తినడం వలన అరుగుదలకు, మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. చిరుధాన్యాలలో పిల్లలకు, వృద్ధులకు కావాల్సిన పోషకాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వీటిని తినడం వలన శరీరంలో కొవ్వు శాతం తగ్గిపోతుంది. సమగ్ర వ్యవస్థ వ్యవసాయం చేసే వారికి వీటిని పశుగ్రాసంగా కూడా ఉపయోగించుకోవచ్చు. శంకరయ్యా,
సారాంశం పైన చెప్పిన సూచనలను పాటిస్తూ చిరుధాన్యాలను మనం పండించినట్లయితే మన భావి తరాలకు ధనంతో పాటుగా ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఈ ఆరోగ్యమే మనం ముందు తరాలకు ఇచ్చే సంపద. వీటి కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. చిరుధాన్యాల్లో పోషక విలువలు దాదాపుగా గోధుమతో సరితూగుతాయి. మాంసాకృతులు దాదాపు 10% బరువును కలిగి ఉంటాయి. విటమిన్ B12, B17, B6 కూడా ఎక్కువ శాతం ఉంటాయి. ఎక్కువ పీచు పదార్థాలు కలిగి ఉండటం కాబట్టి చిరుధాన్యాలు అరుగుదలకు మరియు మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. పిల్లలకు వృద్ధులకు కావలసిన పోషకాలు ఎక్కువగా ఉండటం చేత భారతదేశంలో వీటి వాడుక ఎక్కువ. నేడు మానవుని సగటు జీవితం అప్పటి కాలపు మనుషులతో పోలిస్తే అర్ధ భాగం మాత్రమే ఉంటుంది. ఈ సమస్య నేడు అందరికీ వర్తిస్తుంది. దీన్ని తక్షణమే అధిగమించడం అత్యవసరం. ఇప్పుడు కాలపు పంటలు ఈ సమస్యను అధిగమించడానికి సరిజాలట్లేదు. కాబట్టి పాత కాలపు పంటలను పండిస్తూ పాత విధానాలను పాటిస్తూ అధిక దిగుబడులు అధిక సగటు మానవుని జీవిత కాలాన్ని పునరుద్ధరించవచ్చు. రైతులు అందరూ కూడా ఈ విషయాన్ని పరిగణించి సమాజ బాగుకు తోడ్పడతారని భావిస్తున్నాం.
సారాంశం పైన చెప్పిన సూచనలను పాటిస్తూ చిరుధాన్యాలను మనం పండించేటట్లయితే మన భావి తరాలకు ధనంతో పాటు ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ ఆరోగ్యమే మనం ముందు తరాలకు ఇచ్చే సంపద.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
ఈ వారం మన చేను కబుర్లలో ఆటిజం గురించి తెలుసుకుందాం. ఆటిజం తెలుగు పరిభాషలో మూగ పరిస్థితి. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లోనే ఈ లక్షణాలు ఎక్కువగా కనిపించేవి. అందులో బందీలు పిల్లలు ఖచ్చితంగా వీళ్ళు ఇలాగే ఉంటారని చెప్పలేని స్థితి. అందరూ ఒకేలా ఉండరు. ఇతమిద్దంగా ఇవే లక్షణాలు అని కూడా చెప్పలేం. అలాగని దీనిని గుర్తించడం కష్టమేం కాదు. పైగా ఎంత ముందుగా గుర్తిస్తే అంతగా నివారణ సాధ్యమవుతుంది. కొందరు పిల్లలు ఎవరితోనూ కలవకపోవడం, ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతుండడం, సరిగ్గా మాట్లాడలేకపోతుండడం వంటి భిన్న లక్షణాలను గమనించి లియో కానర్ అనే మానసిక విశ్లేషకుడు తొలిగా దీనికి ఆటిజం అని పేరు పెట్టారు. ఆటిజం అంటే మామూలుగా పిల్లలు పెరుగుదల ఒక క్రమంలో ఉంటుంది. బోర్లా పడటం, పాకడం, కూర్చోవడం, పట్టుకుని నిల్చోవడం, నడవడం, ఇలా ప్రతి మార్పు వయసుని బట్టి వస్తుంటుంది. ఇదే పెరుగుదల. శాస్త్రీయంగా వీటిని అభివృద్ధి మైలురాళ్లుగా నిర్వచించారు. వాటితో పోల్చుకుని బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకుంటాం. అయితే ఆటిజం మాత్రం వివిధ అంశాలకు సంబంధించిన ఎదుగుదల సమస్య. శాస్త్రవేత్తలు దీనిని పర్స్వేసివ్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు. ముఖ్యంగా మూడు అంశాలను ప్రత్యేకంగా గమనించవచ్చు. ఇతరులతో కలవలేరు, తోటి పిల్లలతో ఆడుకోవటానికి అంతగా ఇష్టపడరు, ఒంటరిగా ఆడుకోవడం, ఒంటరిగా గడపటమే ఎక్కువ. భావ ప్రసారంలో లోపం, మాటలు ఆలస్యంగా వస్తాయి, వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పలేము. ఏదైనా చెప్పాలంటే వేలు పట్టుకుని అక్కడికి తీసుకువెళ్లి చూపిస్తుంటారు. ప్రవర్తన ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తుంటారు. ఆటిజం పిల్లల్లో సాధారణంగా ఈ మూడు లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు ఆరంభమైన వయస్సు, ప్రభావం, విజృంభణ తదితర అంశాలను బట్టి దీని ఆటిస్టిక్ డిజార్డర్, రడ్స్ డిజార్డర్, ఆస్పర్జర్స్ డిజార్డర్, చైల్డ్హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్, బుద్ధి మాంద్యం కానిది ఆటిజం అని 5 రకాలుగా విభజించారు. ఆటిస్టిక్ డిజార్డర్ ఎక్కువగా కనబడే ఆటిజం సమస్య ఇదే. దీన్ని చైల్డ్హుడ్ ఆటిజం అంటారు. ఇది ఆడపిల్లల్లో కన్నా మగపిల్లల్లో ఎక్కువ. పుట్టిన 7 వరకు పిల్లలు బాగానే ఉంటారు, కాని తర్వాత లక్షణాలు కనపడడం మొదలవుతుంది. ఇవి 2-3 వేగంగా తీవ్రమవుతాయి. అప్పటికి వచ్చిన కొన్ని మాటలు కూడా తిరిగి వెనక్కి వెళ్లిపోతాయి. ఇది ముదిరే రకం కావటం వలన కొంతకాలానికి నాడి సంబంధ సమస్యలు కూడా ఆరంభమవుతాయి. సరిగ్గా నడుము నిలపలేకపోవటం వంటి లక్షణాలతో మొదలై మెల్లగా ఫిట్స్ కూడా వస్తాయి. సాధారణంగా వయసుతో పాటు పెరగాల్సిన తల వీరిలో చిన్నదవుతుంటుంది. చొంగ కారటం, చేతులు కాళ్ళు ఒకే రకంగా ఆడిస్తుండటం, చేతులతో చప్పుళ్లు చేయటం వంటివి కనబడతాయి. యుక్త వయసుకు ముందే సమస్యలు బాగా ముదిరి జీవించడం కూడా కష్టమవుతుంది. బుద్ధిమాంద్యత ఉన్నవారు ఇతరులతో కలవకుండా తమ లోకంలో తాముంటారు. కాబట్టి మొదట్లో దీన్ని అంతా బుద్ధిమాంద్యతగానే భావించేవారు. కానీ ఆటిజం పిల్లలు బుద్ధిమాంద్యత గల పిల్లలు స్తబ్దుగా ఉండరు, హుషారుగా పరిసరాలను గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇది బుద్ధిమాంద్యత కాదు. పైగా ఆటిజం పిల్లలు కొన్నిట్లో చాలా చురుకుగా ఉంటారు. కొందరు ఏదైనా ఒకసారి చూస్తే మర్చిపోరు, మరికొందరు అంకెలు సంఖ్యలు టకటకా చెప్పేస్తారు. పద్యాలు గేయాలను ఒకసారి వినగానే తిరిగి అప్పజెప్పేస్తారు. చుట్టుపక్కల పరిసరాలను అంతగా చూడనట్టు ప్రవర్తించినా వీరిలో కొన్ని అసాధారణ సామర్థ్యాలుంటాయి. ఈ ప్రత్యేకాలన్నిటికీ దృష్ట్యా ఇది బుద్ధిమాంద్యత కాదని తేల్చారు. అయితే ఆటిజం పిల్లలు పెద్దయ్యాక కొందరిలో బుద్ధిమాంద్యత లక్షణాలు కనిపించొచ్చు. ఇతరులతో కలివిడిగా ఉండకపోవడం, నేర్చుకోకపోవడం వంటివి దీనికి దారితీయొచ్చు. ఆటిజం కు ఇదమితమైన కారణం ఇది అని చెప్పటం కష్టం. మెదడు ఎదుగుదలకు తోడ్పడే కొన్ని జన్యువులు క్రోమోజోములు కూడా ఆటిజం కు దోహదం చేస్తున్నట్టు భావిస్తున్నారు. మెదడులో సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయన మార్పులు కూడా సమస్యకు మూలం అని అంటున్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి ఏవైనా వైరల్ ఇన్ఫెక్షన్ల బారిన పడినా లేదా కాన్పు సమయంలో బిడ్డ మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోయినా ఆటిజం బారిన పడవచ్చని భావిస్తున్నారు. కొన్ని వృత్తుల్లోని తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువగా సమయం గడపలేకపోవటం, పని గంటలు అస్తవ్యస్తంగా ఉండటం, పరిసరాల నుంచి సరైన ప్రేరణ లేకపోవటం వలన కూడా ఆటిజం రావచ్చని వాదన కూడా ఉంది. రేడియేషన్ ప్రభావం వంటివి కూడా కారణాలంటున్నారు. ఇలా చాలా రకాల ఆలోచనలు, భావాలు, సిద్ధాంతాలున్నా ఏదీ పూర్తిగా నిరూపణ కాలేదు. చిన్నపిల్లల్లో ఆటిజం గుర్తించడం విధానాలు, అకారణంగా ఏడవటం, గంటల తరబడి స్తబ్దుగా ఉండటం, తల్లిదండ్రుల దగ్గరకు తీసుకున్నా ఉలుకు పలుకు లేకుండా ఉండటం, తెలిసిన వారిని చూసి కూడా నవ్వకపోవటం, పెద్ద పిల్లలలో పిల్లలతో కలవిడిగా ఉండకపోవడం, పిలిస్తే పలకకపోవడం, పెరిగే కొద్దీ ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడటం, మనుషుల కంటే బొమ్మలు వస్తువుల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉండటం, ఎవరైనా పలకరించినా వెంటనే సమాధానం ఇవ్వకపోవటం, కళ్లల్లో కళ్ళు పెట్టి చూడకపోవటం, ముఖంలో భావోద్వేగాలేవీ చూపించకపోవటం, మాటలు సరిగ్గా రాకపోతుండటం, సరిగ్గా మాట్లాడకపోవటం, గుంపులో ఉన్నా మిగతా పిల్లలతో కలివిడిగా ఉండకపోవటం, తమ బొమ్మలతో ఆడుకోవటం, ఎదుటివారికి దెబ్బలు గాయాలు వంటివి తగిలినా పట్టనట్టుగా ఉండటం, వెంటనే స్పందించకపోవటం, తమకు దెబ్బలు తగిలినా నొప్పి బాధ పట్టనట్టు ఉండటం, నడక మొదలుపెట్టినప్పుడు మునివేళ్ల మీద నడుస్తుండటం, వయసుకు తగిన భాషా పాఠవం వృద్ధి చెందకపోవటం, పలకరించినప్పుడు రెండు మాటలే మాట్లాడటం, సంభాషణను కొనసాగించే శక్తి లోపించటం, ఎదుటి వాళ్లు ఏమంటే తిరిగి మళ్లీ అదే అనటం, దీనినే ఎకోలాలియా అంటారు. ఉదాహరణకు నీ పేరేమిటి అని అడిగితే సమాధానం చెప్పటానికి బదులు తను కూడా నీ పేరేమిటి అనటం. మనం ఎప్పుడూ అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పకుండా ఎప్పుడూ మళ్లీ అదే ప్రశ్నను అడుగుతుండటం, కొన్నిసార్లు అసందర్భంగా మాట్లాడుతుండటం, ఏదైనా ఒక వస్తువు లేదా బొమ్మ పట్ల విపరీతమైన వ్యామోహం పెంచుకోవటం, ఎప్పుడు దృష్టంతా దానిమీదే ఉండటం, దాన్ని తీసేస్తే విపరీతంగా కోపం రావటం, చేతులు కాళ్ళు లేదా వేళ్లు కాస్త అసహజంగా ఒకే తీరులో కదిలిస్తుండటం, అడిగినవి ఇవ్వకపోతే అరవటం, గట్టిగా గీపెట్టటం, ప్రతిదానికి భయపడటం, గాలికి తీగలాంటిదేదన్నా కదులుతున్నా కూడా భయపడిపోవటం, చీమలాంటిది కనబడినా భయపడటం, చిన్న చిన్న శబ్దాలకు కూడా గట్టిగా చెవులు మూసుకోవటం, శబ్దాలు భరించలేకపోవటం వంటి భావోద్వేగపరమైన అంశాలు కూడా కనిపిస్తాయి. కొందరు విపరీతంగా చురుకుగా ఉంటుంటారు. ఎప్పుడు కదులుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉండటం చాలా మందిలో కనబడుతుంది. కొందరికి మేధస్సు సగటు స్థాయిలోనే ఉన్నా కొందరిలో మాత్రం కొన్ని కొన్ని విషయాల్లో అపారమైన ప్రజ్ఞ కనబరుస్తూ ఉంటారు. ఫిట్స్, మరికొన్ని రకాల మెదడు నాడి సంబంధ సమస్యలు 30% మందిలో కనబడుతుంటాయి. కొద్ది మందిలో మానసిక ఎదుగుదల కూడా కుంటుపడొచ్చు. చికిత్స లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. వైద్యులు ఆటిజం రేటింగ్ స్కేల్స్ ఆధారంగా పిల్లల ప్రవర్తన లక్షణాలన్నింటినీ గమనిస్తారు. అవసరమైతే IQ పరీక్షలు కూడా చేస్తారు. దీనిలో మోస్తారు, మధ్యస్థం, తీవ్రం స్థాయిలో నిర్ధారించి దాన్ని బట్టి దీన్ని ఎలా ఎదుర్కోనాలన్నది నిర్ధారిస్తారు. చికిత్సలో 3 భాగాలుంటాయి. వైద్యుల సూచనల మేరకు మందులు వాడటం, ఇక్కడ కౌన్సిలింగ్ మరియు శిక్షణ ద్వారా మానసిక స్థితిని సవరించటం, గ్లూటిన్ రహిత, కేసిన్ రహిత ఆహారం ఇవ్వడంపై వివరాలను పొందుపరుస్తున్నాము. ఆటిజం పిల్లలకు ముఖ్యమైన మానసిక స్థితిని చక్కదిద్దే శిక్షణ ఇవ్వటం, తల్లిదండ్రులు నిరాశ చెందకుండా ఆటిజంను గుర్తించిన వెంటనే వారికి చికిత్స మొదలు పెట్టాలి, అందుకు నిపుణులను సంప్రదించాలి. వారి పర్యవేక్షణలో పిల్లలకు శిక్షణను ఇప్పిస్తూ తాము కూడా భాగస్వాములవ్వాలి. చిన్నతనంలోనే ప్రేరణ ఇవ్వటం వలన ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా ఒక పద్ధతి ప్రకారం ఉదయం నుంచి రాత్రి వరకు పిల్లలతో మాట్లాడుతుండటం, సంభాషణ సామర్థ్యం పెరిగేలా చూడటానికి, కళ్లల్లో కళ్ళు పెట్టి చూడటాన్ని అలవాటు చేసేందుకు మలమూత్ర విసర్జన కోసం శిక్షణను ఇస్తారు. శిక్షణ స్థాయిని క్రమేపీ పెంచుకుంటూ వెళ్తారు. దీంతో మెదడులో లోపం క్రమేపీ సర్దుకుంటుంది. ప్రవర్తనను గమనిస్తూ తల్లిదండ్రులు పిల్లలను చక్కదిద్దాలి. పిల్లలకు ఏదైతే బాగా ఇష్టమో దాన్ని వెంటనే ఇవ్వకుండా మనం చెప్పిన పని చేస్తే అప్పుడు ఇవ్వటం మంచి అలవాట్లు ఏర్పరచుకునేలా చూడాలి. వేరే పిల్లలతో గొడవలు పడటం చేస్తుంటే సైకోథెరపీ ఇస్తారు. మరీ చిన్న పిల్లలు కంటితో చూసి ఎక్కువగా నేర్చుకోలేరు కాబట్టి ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా, స్పర్శ, ధ్వని ద్వారా వారికి కావాల్సినవి నేర్పిస్తారు. ముందే గుర్తించి సవరించడం మొదలు పెడితే ఆటిజం పిల్లలు చాలా వరకు సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంటుంది. ఇతరత్ర లోపాలేమి లేకుండా మేధస్సు సాధారణ స్థాయిలో ఉండి మాటలు, సంభాషణ బాగానే ఉన్నవారికి మొదటి నుంచి చికిత్స ఇప్పించినట్లయితే చాలా మెరుగయ్యే అవకాశం ఉంటుంది. ఆటిజం కు గురైన పిల్లలలో గ్లూటెన్, కెసిన్ల పట్ల అలర్జీ ఉంటుందని శాస్త్రీయంగా చెప్పబడింది. దీని ప్రకారం ఆటిజం గల పిల్లలలో గ్లూటెన్, కెసిన్ల నుండి పెప్లైడ్లు, ప్రోటీన్లను తయారు చేసుకునే తత్వం శరీరంలో ఉంటుందని, అటువంటి అసాధారణ పద్ధతి వలన పిల్లల ప్రవర్తన అసాధారణంగా ఉంటుందనేది సిద్ధాంతం. ఆటిజం ఉన్న పిల్లలకు మందులు, మానసిక చికిత్స ఎంత ముఖ్యమో పథ్య చికిత్స కూడా అంతే ముఖ్యం. ఆహారంలో మార్పులు మందుల కంటే మెరుగ్గా పనిచేస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. సాధారణంగా అందరూ తినే గోధుమ, పాలు మరియు సోయా వంటకాలు ఆటిజం పిల్లలకు ఇవ్వడం మంచిది కాదు. గోధుమలో ఉండే గ్లూటెన్, పాలల్లో ఉండే కెసిన్, ఇంకా సోయా ప్రోటీన్లు ప్రకృతి సిద్ధంగా మాంసకృతుల విభాగానికి చెందిన పోషకాలు. ఈ మాంసకృతులు ఆటిజం పిల్లల్లో ఉత్ప్రేరకాలుగా పనిచేసి పిల్లలను నిద్రపోకుండా, ఒంటి మీద జాగ్రత్త లేకుండా దెబ్బలు తగిలించుకోవటం, ఫిట్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది. ముందుగా గోధుమ ఉత్పత్తులు, పాల ఉత్పత్తుల గురించి క్షుణ్ణంగా అవగాహన పెంచుకోవాలి. సోయా వాడకం మనకు తక్కువే అయినా సోయా మిల్ మేకర్, సోయా గ్రాన్యూల్స్ లేదా చంకీస్, సోయా పిండి, సోయా ఉన్న మల్టీగ్రెయిన్ ఆటా లాంటివి ఆటిజం పిల్లలకు ఇవ్వకూడదు. ఇక కేసిన్ అధికంగా ఉండే పాల ఉత్పత్తులు, అంటే తల్లిపాల దగ్గర నుండి ఆవు, గేదె, మేకపాలు, పెరుగు, కోవా, పన్నీరు, పాలపొడి కలిపిన బెవరేజ్ మిక్సెస్, చంటి పిల్లలకు తయారు చేసిన కొన్ని అనుబంధ ఆహార మిశ్రమాలు, పాలతో తయారు చేసిన పాయసం, రసగుల్లా, గులాబ్ జామున్ మొదలైనవన్నీ నిలిపివేయాలి. సాధారణంగా రోజూ వాడే ఇన్ని రకాల వంటకాలు ఆటిజం పిల్లలకు పనికిరావు కాబట్టి వాటి స్థానంలో ఇతర ఆహారం చేర్చాలి. గోధుమ వాడేవారు బియ్యం, జొన్న, కొర్ర, రాగులు, సజ్జలు వంటి చిరుధాన్యాలను టిఫిన్లకు వాడాలి. పొద్దున్నే ఇచ్చే పాల బదులు రాగి జావ ఇవ్వడం వలన పాలల్లో ఉన్నంత కాల్షియం, మాంసకృతులు, శక్తి ఈ రాగి అంబలి ద్వారా అందించవచ్చు. రాగులను నానబెట్టి రుబ్బి రాగి పాలు తయారు చేసి కూడా ఇవ్వవచ్చు. అలాగే చపాతి బదులు జొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి దోశ వీటితో పప్పు కలిపి చేసిన పొంగలి, బియ్యపు అటుకులతో ఉప్మా, జొన్న లేదా కొర్రలతో ఉప్మా, నీళ్లలో ఉడికించి పాయసం, కేసరి ఇలా మనం గోధుమ లేదా పాలతో చేసే ప్రతి వంటకం ఇతర ధాన్యాలతో తయారు చేసి ఆటిజం పిల్లలకు పెట్టవచ్చు. ఆటిజం పిల్లలు ఎక్కువగా లైట్ కలర్, వాసన, రంగు తక్కువగా ఉన్న బ్రెడ్, పాలు మొదలైనవి ఇష్టపడతారు. అందువలన ఇతర ధాన్యాలు, పొట్టు తీసిన పప్పు దినుసులను మొదలైనవి ఉపయోగించి పిల్లలు ఇష్టపడేటట్లు తయారు చేయాలి. ఆహారంలో ఇలాంటి మార్పులు చేయడం వలన పిల్లలలో ఆటిజం లక్షణాల తీవ్రత తగ్గి మాట్లాడటం, తెలివిగా ప్రవర్తించడం, ఏ పని తర్వాత ఏ పని చేయాలో ఆక్రమంలో చేయగలగటం, నలుగురిలో ఉండటానికి ఇష్టం పెంచుకోవటం, ప్రవర్తనా సరళిలో మెరుగుదల రావటం, ప్రశాంతంగా నిద్రపోవటం మొదలైన మార్పులు 3 లేదా 4 నెలల్లోనే కనిపిస్తాయి. మానసిక నిపుణుల సలహా మేరకు ఈ అలవాట్లన్నింటినీ పటిష్టపరిచి మరింతగా మెరుగుపరిస్తే ఆటిజంతో బాధపడే పిల్లల కుటుంబాలకు మంచి చేయూతనిచ్చి వారి పనులు వారు చేసుకునేటట్లు తీర్చిదిద్దొచ్చు. విన్నారు కదా శ్రోతలు, వచ్చేవారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేమడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితా కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలేమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, పశుగ్రాసపు జొన్న ఒక మంచి రకాన్ని సూచించండి. ఆప్షన్ ఏ CSH24MF, ఆప్షన్ బి CSH25MF. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ CSH24MF. గత వారం రెండో ప్రశ్న, గడ్డి జాతి పశుగ్రాసాలలోని రకాలను తెలపండి. ఆప్షన్ ఏ సూపర్ నేపియర్, ఆప్షన్ బి ల్యూసర్న్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ సూపర్ నేపియర్. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు బి నారాయణమ్మ, శ్రీను, ప్రకాశం డిస్ట్రిక్ట్, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను, అబేద, అయేషా, ఉమ్మెద, నిజామాబాద్, శ్రీనివాసులు, రాణి, లక్ష్మి, కమలమ్మ, రాజు, కిరణ్, జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్, ఎన్ అరుణ, పెద్ద శంకరంపే, ఎండి జఫర్, మహబూబ్ నగర్, కట్ల సతీష్, సుమలత, రాజేశం, సరోజిని, భద్రాద్రి కొత్తగూడెం, లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్, నగర్ కర్నూలు. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. కేవలం రెండో ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, చిరుధాన్యాలను ఏ నేలల్లో సాగు చేస్తారు? ఆప్షన్ ఏ నల్లరేగడి నేలలు, ఆప్షన్ బి ఎర్ర నేలలు. ప్రశ్న మరొకసారి, చిరుధాన్యాలను ఏ నేలల్లో సాగు చేస్తారు? ఆప్షన్ ఏ నల్లరేగడి నేలలు, ఆప్షన్ బి ఎర్ర నేలలు. ఈ వారం రెండో ప్రశ్న, చిరుధాన్యాల సాగుకు నీటి లభ్యత ఎంత అవసరం? ఆప్షన్ ఏ 25 నుంచి 50 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 27 నుంచి 75 సెంటీమీటర్లు. ప్రశ్న మరొకసారి, చిరుధాన్యాల సాగుకు నీటి లభ్యత ఎంత అవసరం? ఆప్షన్ ఏ 25 నుంచి 50 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 27 నుంచి 75 సెంటీమీటర్లు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండో ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9550704672 నెంబర్ మరొకసారి 9550704672 కి SMS చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.